భక్తవత్సల రెడ్డి గారు.
గురుదేవా
చెప్పండి.
గురుదేవా, మీ పద్మ పాదాలకు, అమ్మగారి పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు ఈ భక్తవత్సలు. గురుదేవా, మీరు సమాధి స్థితి గురించి 354 శ్లోకం నుండి 372 శ్లోకం వరకు, అంటే 19 శ్లోకాలు, అది ఎలా చెప్పారంటే మమ్మల్ని సమాధి స్థితిలో కూర్చొని పెట్టినట్టు చెప్పారు, అంత బాగా అర్థమయ్యేటట్లు. ఎందుకంటే సమాధి స్థితిలో ఉంటే తప్పితే మోక్షం అనేది రాదు. మోక్షం రావాలంటే సమాధి స్థితిలో ఉండాలి. సమాధి స్థితి అంటే ఏమంటే, ఆలోచనలు ఏ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ఉండాలి, అంటే సంకల్పరహిత స్థితిలో ఉండాలి. సంకల్పరహిత స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి అనేది మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని మమ్మల్ని అభ్యాసం చేసినట్టు చెప్తా వచ్చారు గురుదేవ. మొట్టమొదట మనకు ఇంద్రియాలన్నీ కూడా బాహ్యంగా ఉంది. బాహ్యంగా ఉండేటటువంటి ఇంద్రియాలు ప్రపంచంలోని వస్తువులను విషయాలను సేకరిస్తూ ఉంటాయి. అందువల్ల మొట్టమొదట మనం చేయవలసింది ఇంద్రియ నిగ్రహం చేయాలి. ఇంద్రియ నిగ్రహం చేయాలంటే ఆ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులు కానీ విషయాలు, వాటిలో ఉండేటటువంటి దోషాలను చూసి వాటి మీద మనకు వైరాగ్యం కలిగి అప్పుడు మనం ఇంద్రియ నిగ్రహం కలిగించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలిగిందంటే మనస్సులో ఉండేటటువంటి అలజడులు, ఆలోచనలు అవన్నీ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనస్సులో అలజడులు ఆలోచనలు తగ్గిపోతే మనస్సు ఏకాగ్రత అవుతుంది. మనస్సు ఏకాగ్రత అయిందంటే అప్పుడు భ్రమర కీటక న్యాయం, ఎప్పుడైతే కీటకం భ్రమరాన్నే చూస్తుందో అలాగే ఏకంగా ఉంటుందో, అదే ఒకే దృష్టితో ఉంటుందో, మనస్సు కూడా ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండి ఒక ఏ అలజడులు లేకుండా ఆలోచనలు లేకుండా ఉంటుంది. అప్పుడు బుద్ధిలో ఉండే కోరికలన్నీ నశించిపోయి బుద్ధి సూక్ష్మత కలుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి సూక్ష్మత కలిగిందో అప్పుడు మనకు మనస్సులో ఉండేటటువంటి సంకల్పాలన్నీ కూడా తగ్గిపోతుంది. మనం ధ్యానంలో కాని నిర్వికల్ప సమాధిలో నిలవడానికి అది ఉపయోగపడుతుంది. కానీ దానికి ముందు సవికల్ప సమాధి వస్తుంది, అంటే నేను ఆత్మను, నాకే ఆలోచన లేదు అనేటటువంటిది, అది కూడా పోయి నిర్వికల్ప సమాధికి చేరుకొని మనం ఆత్మగా ఉండడానికి మీరు చేసినటువంటి కృషి అది అనన్యం. దాన్ని మనం మేము అనుభవంగా సాధన చేయాలని కోరుకుంటున్నాం గురుదేవ. ఇంకోటి, అమ్మగారు ధ్యానములో అని ప్రతి రోజు అమ్మగారు ఏ వైవిధ్యంగా ఏం చెప్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. సోమవారం కానీ బృహస్పతివారం కానీ మేము ఆమెలో ఒక అంటే రొటీన్గా చెప్పిందే చెప్పకుండా ఏదో ఒక కొత్త అనుభూతిని ఆమె ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మొన్న మాత్రము నిన్న లేదు మొన్న అమ్మగారి ధ్యానంలో, అమ్మ ఒక కాంతిని చూడండి, ఆ కాంతిని విశాలం చేయండి, అది అన్నిటినీ శరీరం అంతా కూడా తిప్పండి, ఇంకా శరీరాన్ని బయట కూడా చూడండి, అంటే అనంతంగా ఏమీ లేకుండా దాన్నే గ్రహించి చూస్తూ ఉండండి అంటే మేము అలాగే ఉండిపోయాం గురుదేవ. ఎంతసేపు ఉన్నామంటే చాలాసేపు ఉన్నాం. మీరు కళ్ళు తెరవండి అంటే కూడా తెరవలేకపోయాం. మొన్న మాత్రం అమ్మగారి చెప్పినటువంటి ధ్యానం ప్రమోదంగా ఉన్నింది. తర్వాత గురుదేవ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను విరమించుకుంటున్నాను. తర్వాత సాధకులకు ఒక చిన్న విన్నపము ఏమంటే, మనం గురువు గారిని దృష్టిలో ఉంచుకొని, గురువు గారి వయసును కూడా దృష్టిలో ఉంచుకొని, ఒక్కొక్కసారి 8:30 అయిన తర్వాత కూడా చాలామంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వారు కూడా మనమంటే ఇంట్లో మన సౌలభ్యంగా కూర్చుంటాము, కానీ గురువు గారు జూమ్లో ఎలా కూర్చోవాలో అలాగే కూర్చుని ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది పెట్టకుండా ఏమన్నా మనం 8:30 లోపలే హ్యాండ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేసి 8:30 తర్వాత చేసి ఆయన ఇబ్బంది పెట్టకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది.
జీ వెంకటేశ్వర్లు గారు.
గురుదేవ, మీ పాద పద్మములకు మరియు అమ్మగారి పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గురుదేవ. అమ్మగారు చెప్పే ధ్యానం వల్ల చెప్పే విషయాలు కానీ పాటల వల్ల చెప్పే మాకు బోధించే జ్ఞానాన్ని కానీ చాలా అద్భుతంగా ఉంటుంది గురుదేవా. అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. మేము రోజు ప్రతిరోజు 2 3 పాటలు వింటూనే ఉంటాను. ఆ అమ్మగారు చెప్పే విషయాలు కూడా మననం చేసుకుంటూనే ఉంటాను గురుదేవా. మీరు సమాధి అభ్యాసం ద్వారా మాకు చాలా విషయాలు తెలియజేశారు గురుదేవా. ఒక్కటే ఆయన పరమాత్మ, ఉపాధుల భేదం వల్ల అనేకంగా కల్పిస్తుంటాడు. ఆ ఉపాధులను నిరసిస్తే, అంటే ఉపాధులను వదిలిపెడితే మళ్ళీ పరమాత్మ ఏకంగా ఒకటిగా కనిపిస్తాడు అని తెలియజేశారు గురుదేవ. అలా ఉపాధిని వదిలిపెట్టాలంటే జ్ఞాని నిర్వికల్ప సమాధిలో ఉండాలి అని తెలియజేశారు గురుదేవ. అలాగే పురుగు బ్రహ్మరాన్ని ధ్యానిస్తూ ఆ బ్రహ్మరంగానే మారిపోతుంది. అలాగే ఆత్మజ్ఞాని కూడా పరమాత్మ తత్వాన్ని ధ్యానిస్తూ ఆ పరమాత్మగానే అయిపోతాడు అని తెలియజేశారు గురుదేవ ఒక ఉపమానంలో. ఇంకో ఉపమానం ఏంటంటే, ఏ ప్రకారంగా అయితే అగ్ని బంగారం పుటం పెట్టిన అగ్ని ద్వారా శుద్ధి చేయబడుతుందో, అందులో ఉన్న మాలిన్యాలన్నీ వదిలిపోయి బంగారం తన నిజ రూపంలో మనకు కనిపిస్తుంది. అలాగే మనస్సు కూడా సత్వ రజ తమో గుణాలు అనే మాలిన్యాన్ని వదిలిపెట్టగలిగితే ప్రగాఢ ద్వారం ద్వారా ఈ మనస్సు కూడా పరమాత్మలో ఐక్యమైపోతుంది అని తెలియజేశా గురుదేవా. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా తెలియజేశా గురుదేవా. వాక్కు కర్మేంద్రియాలతో సహా వాక్కు మనసులో లీనం చేయాలని, మనసు బుద్ధిలో లీనం చేయాలని, బుద్ధి జీవాత్మలో లీనం చేయాలని, ఆ జీవాత్మ పరిపూర్ణ పరమాత్మలో ఐక్యమైపోతుందని, అలాగే దానికోసం నిర్వికల్ప సమాధి ద్వారా ఆ స్థితిలో నిలబడవచ్చని, మీరు ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు గురుదేవ. మేము మర్చిపోలేము ఈ జ్ఞానాన్ని. మరి ప్రతిరోజు మీ అందించే జ్ఞానానికి మీకు అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను గురుదేవ. మీరు చెప్పే ఉపమానాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటున్నాయంటే చక్కగా సరిపోతున్నాయి గురుదేవ. ఆ ఉపమానాలు మీరు ఎప్పుడో ఈ పుస్తకాలు రాశారు, ఎన్నాళ్ళ క్రితం, ఎన్ని సంవత్సరాల క్రితం, అలా ఎలా రాయగలిగారో నాకు ఒక్కసారి అయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది గురుదేవ. ఆ ఉపమానాలను చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాయో, చాలా బాగుంటున్నాయి గురుదేవ. నమస్కారం గురుదేవ అమ్మగారికి. మీకు అమ్మగారికి ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు.
గురుదేవా, మీ పాద పద్మాలకి, అమ్మగారి పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు. మీరు బోధించిన ఈ 19 శ్లోకాలలో నాకు నిన్నే చెప్పిండే శ్లోకాలు 2 చాలా బాగా నచ్చాయి గురుదేవా. దాని సారాంశం ఏమంటే, ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఎలా జీవుడిగా మారాడు, మళ్ళీ జీవుడుగా ఉన్న తను ఎలా పరమాత్మగా మారాడు, మారాలి అని ఎంతో వివరంగా చక్కగా చెప్పారు గురుదేవా. దానికోసం అశోకరావు కథను కూడా మాకు చాలా బాగా చెప్పారు, క్లుప్తంగా చెప్పారు. ఇంతకు నాకు ఎలా అర్థమైందంటే గురుదేవా, ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఎప్పుడైతే మన బుద్ధిలో ప్రతిబింబిస్తాడో అప్పుడు తను పరమాత్మ అనే విషయాన్ని మరచిపోయి బుద్ధిలో ఉన్న కల్మషాల వల్ల మనసు చేసే ఆలోచనలుగా, బుద్ధిలోని కోరికలతో తాదాత్మ్యం పొంది, అలాగే శరీరం చేసే అన్ని పనులతో తాదాత్మ్యం పొంది, అహంకారి కర్తగా భోక్తగా తను మారి ఎన్నో ఆ ఆ దీంతో తను ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుచున్నాడు. కానీ శంకరులు ఎంతో దయాహృదయంతో వివరించిన ఈ విషయాలన్నీ మీరు మాకెంతో కరుణతో బోధించారు గురుదేవా. ఎలా తను మళ్ళీ పరమాత్మగా వచ్చినదామనే వెళ్ళాలి అనే రూట్ మాప్ భలే చక్కగా చెప్పారు గురుదేవా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే బుద్ధిలో ప్రతిబింబిస్తాడో అప్పుడు ఈ మనసు, బుద్ధి, మళ్ళీ శరీరేంద్రియాలు వీటితో నాకే సంబంధం లేదు, ఇవి చేసే ఆలోచనలు కానీ కోరికలు కానీ తను ఈ శరీరం చేసే పనులు కానీ పనులకు కానీ నేను కర్తను కాదు, భోక్తను కాదు అంటూ తను కేవల సాక్షిగా ఎప్పుడైతే నిర్వికారంగా నిశ్చలంగా నిలిచి ఉంటాడో అప్పుడు తన సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మగా మారుతాడని, ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తాడని, మీరు అదే మోక్షానందము, పరమానందము, నిత్యానందము, అనంతానందము అంటూ ఎంతో ఘంటాపాఠంగా చెప్పారు గురుదేవా. ఇది నాకు చాలా బాగా అర్థమైంది. అలాగే అమ్మగారు ఎంతో చక్కగా మాకు ధ్యానాభ్యాసం చేయిస్తున్నారు. మీకు అమ్మగారికి కృతజ్ఞతలండి. హరిఓం.
చాలా చక్కగా చెప్పారు. సూక్ష్మంగా ఎన్ని శ్లోకాలు చెప్పినా సూక్ష్మంగా చివరికి మనం గ్రహించాల్సింది ఇదే
అంతం
ఏమిటనంటే,
దేవా.
పరమాత్మ బుద్ధిలో కూర్చొని జీవుడయ్యాడు. మనం బుద్ధిలో నుంచి బయటికి వెళ్ళి పరమాత్మగా ఉండాల, అంతే. దానికోసం మనం చేయాల్సింది సాక్షి భావన, కేవల సాక్షిగా అన్నిటికీ. దాంతో మనకు ఆలోచనలు ఆగిపోతాయి, అదే సమాధి, అదే మోక్షం. అద్భుతం, చాలా చాలా బాగా సూక్ష్మంగా చెప్పారు. రైట్.
నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మగారు. ఈ సమాధి అభ్యాసం చాలా బాగుంది గురుగారు. అమ్మగారు బాగా ఈ సమాధి అభ్యాసాన్ని చేయించారు మా చేత. దానివల్ల మాకు ఎలా చేయాలో అవగాహన కూడా వచ్చింది. ఇంకా విషయానికి వస్తే, ఆనందంగా ఉండాల్సిన మనం బుద్ధిలో కూర్చొని, ఆ బుద్ధి నేనే అనుకొని, ఆ బుద్ధిలోని కోరికలు నావే అనుకొని, వాటిని తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ సుఖ దుఃఖాల్లో మునిగిపోతున్నాం. యోగి అంటే కలిసి ఉండేవాడు పరమాత్మ అయిన మనం బుద్ధిలో కలవడం వల్ల అలా జీవుడిగా జీవాత్మగా ఈ దేహంలో ఉంటున్నాము. అలా తాదాత్మ్యం చెంది అహంకారంగా ఉండి, ఆ అహంకారం మనస్సుతో తాదాత్మ్యం చెందినప్పుడు మనస్సు అని, బుద్ధితో తాదాత్మ్యం చెందినప్పుడు బుద్ధిని అని అనుకుంటూ ఉన్నాడు. అలా ఆనందం శరీరానికి బాధ కలిగినప్పుడు బాధపడేవాడుగా, ఆనందం కలిగినప్పుడు ఆనందించేవాడుగా, కోపం వచ్చినప్పుడు కోపిష్టివాడుగా, ధనం వచ్చినప్పుడు భాగ్యవంతుడుగా, ఇలా అనేకంగా వ్యక్తం అవుతూ ఉన్నాడు. అయితే ఈ శరీర ఇంద్రియాలు చేసే పనులను పట్టించుకోకుండా, బుద్ధి లోని కోరికలను పట్టించుకోకుండా, మనసులో వచ్చే ఆలోచనలను పట్టించుకోకుండా, ఆనంద రసానుభూతిలో ఉండిపోవాలంటే ఆత్మగా నీవు తాను తానుగా ఆత్మగా ఉండిపోవాలంటే, శాశ్వత ఆనందాన్ని పొందాలంటే, ఈ సర్వకల్పిత దుఃఖాల నుండి విముక్తి కలిగితే పరమశాంతిని పొందుతాడు. అలా ఆనంద రసానుభూతిని పొందాలనుకుంటే ఈ దుఃఖాన్నిచ్చే దేహేంద్రియ మానవబుద్ధుల తాదాత్మాన్ని వదలాలి అని అర్థమైంది గురుగారు.
రైట్
ధన్యవాదాలు.
రైట్.
మీ అమ్మగారు ఈ ధ్యానం మాత్రం చాలా బాగా చేయించారు గురుగారు.
వసంత
నమస్కారం గురుదేవ. అమ్మగారికి మీకు పాదపద్మాలకు నమస్కారం గురుదేవ. ఈ సమాధి అభ్యాసం మాకు సాధనకి బాగా ఉపయోగపడుతుంది గురుదేవ. గురుదేవ ఈ సమాధి అభ్యాసంలో కేవలం సాక్షిగా ఉండమని చివరికి చెప్తున్నారు గురుదేవ. సాక్షిగా ఉండటం అనే సమాధి ఉండటం రెండు ఒకటే కదా గురుదేవ? సమాధి స్థితిలో ఉండడం
నిజంగా సాక్షిగా ఉంటే, సాక్షి అంటే కేవల సాక్షి, ఏమి ఒక్క ఆలోచన కూడా లేకుండా కేవల సాక్షిగా ఉంటే అది సమాధి.
అదే, అలాగే దానికి సాధనలు చేస్తున్నాం గురుదేవ. కానీ
దానికే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తుంటారు.
మనోబుద్ధులు స్వాధీనంలోకి తెచ్చుకోవాలి గురుదేవ. పట్టణ రావట్లేదు, ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి కొంచెం.
అంత తొందరగా
ఈ శ్లోకాలన్నీ నాకు
చేస్తుండాల.
మళ్ళీ మళ్ళీ చదువుకుంటాం, చేస్తున్నాం గురుదేవ, ప్రాక్టీస్ చేసుకుంటున్నాను గురుదేవ. ధన్యవాదాలు గురుదేవ. సమాధి అభ్యాసం అమ్మగారు అడిగినప్పుడు చేయించినందుకు తెల్ల 2 రోజులు చేయించారు. చాలా ఆనందంగా ఉంది గురుదేవ. మనసు స్వాధీనంలో తెచ్చుకోవటంగా ట్రై చేస్తున్నాను గురుదేవ.
రైట్.
ఇంద్రియ నిగ్రహం. ధన్యవాదాలు గురుదేవ.
గురువు గారి పాదపద్మాలకి, అమ్మగారి పాదపద్మాలకి నమస్కారం అండి. చెప్పినవి బాగా అర్థమైనాయండి. సాధకుడు గురువు చెప్పే జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే శమము, దమము, ఉపరమము, తితిక్ష, ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆయన చెప్పిన జ్ఞానం తను తెలుసుకోగలుగుతాడు, బుద్ధిని అంతర్ముఖం చేసుకోగలుగుతాడు. ఈ అత్యంత సూక్ష్మమైన బుద్ధిని తెలుసుకోవాలంటే ముందు బుద్ధిని సూక్ష్మం చేసుకోవాలి. అప్పుడు మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెడితే, మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి తన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ప్రగాఢ జ్ఞానంలో ఉన్నప్పుడు తనకి సమాధి స్థితి కలుగుతుంది అని అర్థమైంది. చెప్పలేకపోతున్నాను కానీ అర్థమైంది. పరమాత్మ బుద్ధిలో ప్రతిఫలించి తాను తనకి వచ్చే కోరికల్ని తనవిగా భావించి కర్మలు చేస్తూ తను ఈ కర్మలు చేస్తూ కర్మ ఫలితాలను పొందుతూ ఈ జనన మరణ సుడిగుండంలో చిక్కుకున్నాడు. తాను మళ్ళా ఆనంద స్వరూపమైన ఆత్మగా తను ఎలా రావాలి అని అంటే వాక్కుని మనసులో లీనం చేసి, అంటే మనసుని సాక్షిగా చూస్తూ, మనసుని బుద్ధిలో లీనం చేసి అని అంటే ఆలోచనని సాక్షిగా చూస్తూ, బుద్ధిని జీవాత్మలో సాక్షిగా బుద్ధిని సాక్షిగా చూస్తూ కర్మల్ని సాక్షిగా చూస్తూ అంటే దేహ తాదాప్యాన్ని వదిలి మనో తాదాప్యాన్ని వదిలి బుద్ధి తాదాప్యం నుండి ఆత్మ తాదాప్యంలో ఉండాలి. ఆత్మనే పట్టుకొని ఆత్మ తాదాప్యం చెందితే కానీ ఈ మనస్సు తన 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 స్థితికి తన స్వస్థితికి తను రాలేడు అని చెప్పనని అర్థమైందండి. సరైన భాష ఉపయోగించలేకపోయాను కానీ అర్థమైంది గురువు గారు. చేస్తున్న సాధన కానీ అమ్మగారు చెప్పినట్టే చేస్తున్నా. మళ్ళీ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలో నాకు చేత కావటం లేదు. ఒకసారి పగలు అడిగి కనుక్కొని తెలుసుకొని పెట్టుకోవాలనుకున్నానండి.
అలాగే.
ధన్యవాదాలు గురువు గారు.
హలో, వినపడుతుందా? సంపూర్ణ జ్ఞాన పరిపూర్ణుడైన మన గురువు గారికి నమస్కరిస్తూ మోహన్ రావు మాట్లాడు. గురుదేవ, నేననే మాట్లాడతాననుకున్నాను. అమ్మగారు నిన్న ఒక మహామంత్రానికే కావ్యంగా అయమాత్మ బ్రహ్మ ఆ మాండ్యుక ఉపనిషత్తుకి 10 నిమిషాల పాటు చాలా విపులంగా కంప్లీట్గా వివరించారు. అది చాలా నచ్చింది. మళ్ళీ మీ ఈ సమాధి వర్ణన కంటే వస్తే ఆత్మవారి ద్రష్టవ్య, అంటే ఆత్మనే చూడు, ఆత్మ దగ్గరికి పో అనుకొని దాని సమాధి, దీనిలోని మూల రహస్యం. తర్వాత ఈ సమాధితో మీరు చాలా విపులంగా వర్ణించారు. దీంతో నాకు గుర్తున్నవి ఈ మనస్సు బుద్ధి అహంకారం తాదాప్యం చెందకుండా ఉండాలి, సర్వత్ర సమభావంలో ఉండాలి. మళ్ళీ నిధిధ్యాసన శ్రవణ మననాలు ధ్యాసం ఉంచాలి అనుకొని అన్ని మీరు చెప్పినవి ఈ కోటి వాక్యాలు రిపీట్ చేయలేము. మీరు చెప్పిందంతా వర్ణనాతీతం, మనం ఎవరు వర్ణించలేదు దానికి. ఇది ఇది చెప్పాలంటే నెలలు కావాలి మీరు చెప్పినవి చెప్పాలంటే. ఈ సందర్భంగా నేను గురుదక్షిణ పంపుతున్నాను, ఆశీర్వదించి స్వీకరించి ఆశీర్వదించమనుకొని నమస్కరిస్తాను. నమస్తే.
అన్నపూర్ణ తిన్నీటి గారు.
పూజ్యులైన గురుదేవులకి, అమ్మగారులకు నా నమస్కారాలు. నా పేరు అన్నపూర్ణ అండి. నేను గుజరాత్ అహ్మదాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నేను చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను, అందుకే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను గురువు గారండి. మీ సమాధి అభ్యాసం గురించి మీరు మా స్థితికి దిగి వచ్చి మాకు అర్థమయ్యే విధంగా వివరించారు. చాలా సంతోషం గురుదేవా. సమాధి అభ్యాసం చేయాలి అంటే మనం జీవుడు అనే అజ్ఞానం తొలగిపోవాలి. అజ్ఞానం అంటే సుఖదుఖాల సుడిగుండంలో పడి జన్మమరణ చక్రంలో జన్మలు అనుభవిస్తూ ఉంటాడు జీవుడు. దీన్ని వదలాలి అంటే మనలోని సంకల్ప వికల్పాలు, ఆలోచనలు మరియు దేహానువర్తనము, లోకానువర్తనము, శాస్త్రీయ వర్తనాన్ని వదిలి ఆలోచనారహిత స్థితిలో చేరుకోవాలి. అదే సమాధి అభ్యాసం. దీన్ని సాధించాలి అంటే మనము ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహమును ప్రయత్నంతో సాధించి అహంకార మమకారాలను నశింపచేసుకుని నిత్యం సాక్షిభావన చేస్తూ తాను ఆత్మను అనే స్థితిలో ఉండాలి. ఎల్లప్పుడూ తాను ఆత్మను అనే స్థితిలో ఉండాలి. ఎల్లప్పుడూ నిర్వికల్ప సమాధిలో ఉంటేనే ఈ అభ్యాసం సాధ్యం అవుతుంది. ఈ స్థితిలో పరమాత్మ తత్వం యొక్క యథార్థ స్వరూపము స్పష్టంగా జీవుడు అవగతం చేసుకుంటాడు. పరమాత్మలో లయం అయి నిర్వికల్ప స్థితిలో పరమ శాంతిని, ఆనందరసానుభూతిని, బ్రహ్మానందాన్ని పొంది సాధకుడు ముక్తిని పొందుతాడు. ఈ సాధన గురుబోధ ద్వారానే మనకు సాధ్యపడుతుంది. గురుసేవ చేసి గురు అనుగ్రహాన్ని పొంది సాధకుడు శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా నిర్వికల్ప స్థితిలో సమాధి అభ్యాసాన్ని సాధన చేసి ముక్తిని పొందాలి. ధన్యవాదాలు గురుగారు, నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మీకు.
రైట్.
పిఆర్కే మూర్తి గారు.
గురువు గారి పాదపద్మాలకు నమస్కారం, అమ్మగారికి నమస్కారం. గురువు గారు, ఈ సమాధి అభ్యాసంలో మాకు పరిపూర్ణ జ్ఞానాన్ని మాకు మీరు ఏ విషయమైనా బ్రహ్మాండంగా చెప్తారు. దీనిలో మనం కాకుండా ఉండడానికి అవకాశం చోటే లేదు. ప్రతిదీ మాకు అవగాహన అయింది, నాకైతే బాగా అవగాహన అయింది. అంటే మళ్ళీ మీరు చెప్పిన తర్వాత ఎటు ఒకసారి డౌట్స్ కూడా పెద్దగా ఏమీ ఎక్కువ రాలేదు వాళ్ళు వీళ్ళు. అయితే దీన్ని మీరు మొదలు నుంచి కూడా కూడా మాకు నువ్వు జీవుడు కాదు, నువ్వు పరమాత్మ వేయకపోవాలి, సాక్షిభావం చేయాలి, తర్వాత ఏ సందర్భంలో ఆయన భగవద్గీత చెప్పినా, ఇంకో సబ్జెక్ట్ చెప్పినా, ఇంకో సబ్జెక్ట్ చెప్పినా, ఏ సబ్జెక్ట్ చెప్పినా కానీ దీన్ని మాకు ప్రతినిత్యము మీరు చెప్తూనే ఉన్నారు. ఈ మనం ఇప్పుడు వివేక చూడమని తలపెట్టిన తర్వాత కూడా ఫస్ట్ శ్లోకంలోనే చాలా డీటెయిల్గా దానికి కావాల్సినటువంటి వృత్తి, కావాల్సినటువంటి శ్రమము దమము ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పారు. ఇప్పటికి చెప్పిన కాకుండా మళ్ళా దానిలో విపులంగా చెప్పారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇది సబ్జెక్ట్ కొత్తగా అనిపిస్తుంది నాకు. ఎందువల్ల అంటే అది ప్రాక్టీస్లో మాకు ఉన్న లోపాల వల్ల నాకు అర్థమవుతుంది. అంటే సాధనలు చేయడంలో పూర్తిగా అంటే ఇది పార్ట్ టైం జాబ్ లాగా కాకుండా ఫుల్ టైం జాబ్ లాగా, ఫుల్ టైం దాని మీదే టోటల్గా దృఢంగా దాని మీద విశ్వసించి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే దీనివల్ల పూర్తి ప్రయోజనం పొందగలమని దీన్ని నేను పూర్తిగా చేయటం. అంటే పూర్తిగా అంటే విశ్వాసం ఉన్నప్పటికీ చేయటం ఏంటంటే మార్నింగ్ ధ్యానం చేయటం, తర్వాత మెడిటేషన్, మధ్యాహ్నం ఒకసారి మెడిటేషన్ చేయటం, సాయంకాలం ఈ క్లాస్ అయిన వెంటనేనో ముందుగానో ఒక ధ్యానం చేయటం, అలాగా కొన్ని కొన్ని చదవటం ఇటు చదువుతూనే ఉంటాను. ఇటు ఏదో పుస్తకం మీరు ఈ పుస్తకాల్లోనే ఏదో చదువుతూ ఉంటాను. అట్లా చేస్తున్నాం. చేస్తుంటే ఏంటంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. రోజు క్లాస్ అటెండ్ అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అన్ని బాగుంది. కానీ మనం మోక్షానికి మనం వెళ్తామా అంటే అది సాధనల ద్వారానే చేయాలి అంట. మీరు చెప్పడం మాత్రం మాకు చాలా బాగా నచ్చింది గురువు గారు. కాకపోతే సాధనలు మీరు సాధన ప్రాక్టీస్ 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 అని చాలా సార్లు చెప్పారు. మనకి వేమన పద్యం ఉన్నట్టు అనగనగా చేసి 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 ప్రాక్టీస్ చేసి చేసి ఆ స్థితికి వెళ్ళాల్సింది. కాకపోతే కొంచెం చేసినా కానీ దానివల్ల మేము చాలా ఉపయోగం పొందుతున్నామని చూపిస్తుంది గురువు గారు. మీకు అమ్మగారికి నమస్కారాలు. తర్వాత ధ్యానాన్ని గురించి మొన్న చెప్పిన ధ్యానం అమ్మగారిది మాకు నాకు బాగా అంటే నేను కూడా చిన్న వాళ్ళు చెప్పిన బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత వెంటనే ఇంటి పెట్టడంతో హడావుడిగా వచ్చేసి ఇబ్బందికరంగా అనిపించింది. కానీ లేకపోతే చాలా బాగుంది గురువు గారు. నమస్కారం గురువు.
సాధన సాధన చేయటం అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే, సాధన అంటే సాధించేదాకా వదలకూడదు. దానికే మనం భ్రమర కీటక న్యాయం చెప్పేది. ఈ కీటకం భ్రమరం అవుద్దా అని, ఈ కీటకం భ్రమరం అవద్దులే, ఇదేమో అంగుళం కూడా పైకి ఎగరలేదు, నేల మీద పాకుతా ఉంటుంది, ఇది అందమైనటువంటి భ్రమరంగా మారి పైకి ఎట్లా ఎగురుద్ది అని అనుకుంటాం. కానీ అదే ఆ కీటకమే భ్రమరంగా మారుద్ది, దాంట్లో అనుమానం లేదు. అలాగనే మనం కూడా ఖచ్చితంగా పరమాత్మని చేరుకుంటాం, పరమాత్మతో ఐక్యమవుతాం, పరమాత్మగా ఉంటాం. ఎందుకనంటే మనం పరమాత్మే కాబట్టి. ఏదో ఇప్పుడు పరమాత్మను మర్చిపోయాం కానీ పరమాత్మ అనే విషయం మర్చిపోయి జీవుణ్ణి అనేటువంటి భ్రమలో ఉన్నాం కాబట్టి కానీ లేకపోతే మనం పరమాత్మే. ఆ కీటకం కూడా నిజంగా భ్రమరమే, అందుకనే భ్రమరంగా మారింది. మనం పరమాత్మ కాబట్టి పరమాత్మగా మారతాం. అయితే మనం చేయాల్సింది ఏమిటంటే ఆ కీటకం ఎట్లా అయితే భ్రమరాన్ని తలుచుకొని 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 భ్రమరం అవుద్దో, మనం కూడా అట్లనే సాధన చేసి 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 అలా కావాలి. అది ఒక 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో అది భ్రమరాన్ని తలుచుకోవచ్చు. మనం 4 జన్మలు కూడా తలుచుకోవాలి. అది మన యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది, పట్టుదలను బట్టి ఉంటుంది. ఆ పట్టుదల మనకు ఖచ్చితంగా ఉంటే మనం కూడా ఖచ్చితంగా సాధిస్తాం. అందుకని సాధన సాధన అంటే ఏదో చేద్దాం ఏదో చూద్దాం అని కాకుండా పట్టుదలతోటి చేయగలగాలి. అది రైట్.
పూజ్య గురు దంపతుల పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు గురుదేవ. గురుదేవ, ఈ వివేక చూడమణిలో ఈ ఆత్మ ఈ సమాధి అభ్యాసం చాలా చక్కగా వివరించారు. అది ఏంటంటే పరమాత్మ బుద్ధితో తాదాత్మ్యం చెంది ఈ జీవుడిగా వ్యవహరిస్తూ తన యొక్క స్వస్థితిని మర్చిపోతున్నాడు అని, అట్లానే ఈ ఈ మట్టిలోంచి వచ్చిన నీటిలోంచి వచ్చిన మట్టితో ఎన్నో రకరకాల వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తారు. అయ్యి వాటికి ఒక సైజు ఉండదు, రకరకాల సైజులు, రకరకాల రూపాలు, రకరకాల రంగులతో అనేక రకాల ఊర్లలో వాటిని వినాయక చవితి అప్పుడు వాటిని ప్రతిష్ఠ చేసుకొని ఎన్నో రకాల భోగాలను అనుభవింపజేస్తారు ఆ విగ్రహాలకి. ధూపదీప నైవేద్యాలు, రకరకాల భజనలు, పాటలు అలా. తర్వాత మళ్ళీ ఆ భోగాలన్నీ ఆ విగ్రహాలు ఆ భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ నీటిలోకే నిమజ్జనం చేస్తారు. అలాగే ఈ మానవ శరీరాలు కూడా పరమాత్మ నుంచే వచ్చినాయి. ఈ పరమాత్మ నుంచి వచ్చిన ఈ శరీరాలు రకరకాల రూపాలు, ఒక్కొక్కళ్ళు ఎత్తుగా, లావుగా, పొట్టిగా, నల్లగా, తెల్లగా, ఎర్రగా, ఎలా అయితే ఈ ఆకారాలను పొంది ఈ జీవుడు ఈ భోగాలను అనుభవించి చివరికి మళ్ళీ పరమాత్మలోనే లయమవుతాడు. ఆ వినాయక విగ్రహాలు, మట్టి నుంచి వచ్చిన విగ్రహాలు, మళ్ళీ నీటి నుంచి వచ్చిన విగ్రహాలు ఎలా అయితే మళ్ళీ నీటిలోకే నిమజ్జనం చేయబడతాయో, అలాగే ఈ శరీరాలు కూడా పరమాత్మ నుంచి వచ్చినాయి, మళ్ళీ పరమాత్మలోకి లయమవుతాయి. ఈ లయమయ్యే ఈ కొంత సమయంలో జరిగే ఆ భోగాలే శాశ్వతం అనుకుంటాము. అవి కాదు, యథార్థంగా మన స్థితి ఏమిటి అనేది ఈ ఆత్మ సమాధి ప్రతిదీ సాక్షి భావనతో గమనించుకుంటా చేయగలిగితే ఈ సాధనలో మా సాధకులందరం ముందుకు పోగలుగుతాం. గురుదేవ చాలా చక్కగా తెలియజేశారు. ఎలా అంటే ఈ వివేక చూడమణిని ప్రపంచ దేశాలకి చిలకలూరిపేటను చిరస్థాయిగా చిలకలూరిపేట పురమును మీరు నిలిపారు గురుదేవ. మాకు ఈ సత్సంగం అనేది మా సాధకులందరికీ ఒక గొప్ప వరము. ఇంకా ఈ వివేక చూడమణిని మా దాని యొక్క జ్ఞానాన్ని మాకే కాకుండా మా ముందు తరాల వారికి కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఆ జ్ఞానాన్ని మేము అంతరంతరాల్లో నిలుపుకోవాలి. నిలుపుకుంటే గాని మేము ఈ సాధనలో ముందుకెళ్ళలేము. ఇంకా దాన్ని ఎలా అంటే నర నరాల్లో జీర్ణింప చేసుకోవాలి. ఇంకా అమ్మగారి ధ్యానం గాని పాటలు గాని మా ఆమె యొక్క గానామృతాన్ని మా కంఠంలో హారంగా మాకు ధరింపజేస్తున్నారు. ఇంకా రాత్రి మొన్న సోమవారం చేయించిన ధ్యానంలో వెలుగు రూపంలో మనము ధ్యానాన్ని చేసేటప్పుడు అది ఆ రూపాన్ని దర్శించుకోండి అనేది బాగుంది గురుదేవ. అంటే మనం సాధనలో ముందుకెళ్ళటానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూమెంట్ ని అమ్మగారు బాగా క్రియేట్ చేసి ఈ ధ్యానంలో సాధనకి బాగా అందరినీ ఇది సాధన సాధించుకునేలాగా తయారు చేస్తున్నారు గురుదేవ. మీకు ధన్యవాదాలు గురుదేవ.
రైట్.
శ్రీ గురుభ్యో నమః. అమ్మగారికి కూడా నమస్కారములు. మన పాటలో మీరు ఎప్పుడు చెప్పే పాటలు, నీ పసదనమును పాడు చేశాడు పదార్థముల ముట్టకే, ఆ ఒక్క పదంలో గురుగారు ఎప్పుడూనే ఆ పాటలో పెట్టేశారు ఆ లైను. నాకైతే వివేక్ చూడమణిలో హైలైట్ అయిన విషయం అదే అనిపిస్తోంది. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానం వైరాగ్యం రెండూ ఉండాలి అని మొదమొదట్లోనే చెప్పి ఉన్నారు వివేక చూడమణిలో. ఆ దాన్ని ఇప్పుడు శమధమాది షట్క సంపత్తితో ఎలా అయితే దోహద చేస్తాయో, ఈ ఇప్పుడు ఈ దృక్దృశ్యాలను విడదీసి, బుద్ధిని విడదీసి ఆ భావన ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా, విషయ లోకంలో పడిపోకుండా ఉండడానికి చేయాల్సిన సాధనల్ని తెలియజేస్తూ ఉన్నది. ఆ తెలియజేసే విధానాన్ని గురువుగారు ఎంత ప్రాక్టికల్ గా చెప్పారో, అమ్మగారేమో ఈ ధ్యానం అప్పుడు ఎంత ప్రాక్టికల్ గా తీసుకెళ్లారో చూస్తుంటే అసలు ఒకవేళ వచ్చేస్తోందేమో, వచ్చేసిందేమో, డెస్టినేషన్ ఇక్కడే ఉందేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే అయ్యో మళ్ళీ మేము విషయ ప్రపంచంలో పడకుండా ఉండలేకపోతున్నాం కాబట్టి చాలా దూరం ఉంది గమ్యం అనేది, నడుస్తున్నాం అంతే పరిగెత్తట్లేదు, మంచి మంచి విమానాలు రైళ్ళు ఎక్కి వెళ్ళట్లేదు, చాలా స్లోగా ఉంది మన బండి అని అనిపిస్తోంది. అయితే ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ని సొంతం చేసుకున్న వాళ్ళకి మీరు ఇంకెప్పటికీ దాన్ని ఏమి పోగొట్టుకోరు. ఒకవేళ మీరు వదిలేసినా, పడిపోయినా, మీ మానసికంగా మీరు వెనకబడిపోయినా, లేకపోతే మీ మీ వాతావరణ ప్రభావం లోపలికి వెళ్ళిపోయినా, మీరైతే మొత్తం పడిపోరు, ఈ జన్మలో ఎక్కడ దాకా చేశారో అక్కడి నుంచి కంటిన్యూ అవుతారు అని చెప్పి బాగా ఓదార్చారు. అది నాకు మొత్తం వివేక చూడమనిలో నాకు చాలా నచ్చింది. ఈ శ్రవణ భాగ్యాన్ని ఇదే విధంగా మేము సొంతం చేసుకొని సాధన దాంట్లో మేము ముందుకు వెళ్ళాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను గురుగారు. శ్రీ గురుభ్యో నమః.
రైట్.
నమస్కారం గురుదేవ. మీ పాద పద్మాలకి, అమ్మగారి పాద పద్మాలకి, ఈ దేహ మన బుద్ధులు మీ పాదాల దగ్గర నుంచి సాష్టంగా నమస్కారం గురుదేవ. గురుదేవ ఈ అధ్యాయం చాలా బాగుంది గురుదేవ, సాధనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. భ్రమర కీటక న్యాయమని ఇంతకు ముందు చెప్పారు గురుదేవ, అంటే కీటకం భ్రమరాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ భ్రమరంగా మారుతుంది. అంటే మనం ఎప్పుడు ఏదో అనుకుంటుంటే, మనం పరమాత్మ అనుకుంటుంటే ఎలా మారిపోతాం అలాగే అనుకున్నా కానీ చాలా క్లారిటీ వచ్చింది గురుదేవ. ఎందుకంటే ఆ భ్రమరం తాలూకు లక్షణాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది కంపల్సరీ మారుతుంది, డౌట్ లేదు. అదే విధంగా మనలోని ఆత్మ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీ మరి సందేహం అక్కర్లేదు, మనం కంపల్సరీగా పరమాత్మే కాబట్టి పరమాత్మ అవుతాము. అదే విధంగా విత్తనంలో కూడా చెట్టు తాలూకు లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి అది ఈ విత్తనం మొక్క మానే ఈ మహావృక్షం అవుతుంది. అదే విధంగా మనలోని దైవ లక్షణాలు పరమాత్మ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం పరమాత్మ అవుతాము, అందులో మరి సందేహమే లేదని చాలా బాగా చెప్పారు గురుదేవ. కాకపోతే మనం ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేస్తాం, మన ప్రయత్నాన్ని బట్టే మనం ఎంత త్వరగా చేరుకుంటాం అనేది తెలుస్తుంది గురుదేవ. కాకపోతే పరమాత్మ తొలగా దృష్టి అందరి మీద ఒకలాగే ఉంటది. ఈ మనం చేసే శ్రమను బట్టి మనం దీన్ని పొందగలము అని అర్థమైంది గురుదేవ. అదే విధంగా నిన్న ఈ మధ్య చెప్పినటువంటి ఈ పరమాత్మ బుద్ధిలో ప్రతిబింబించడం వల్ల కోరికలకు బట్టి ఆలోచనలు బట్టి కర్మలు చేస్తూ ఉండడం వల్ల కర్మఫలాలు అనుభవిస్తూ అలా జీవుడు అయ్యాడు. అదే విధంగా అదే రూట్ మ్యాప్ లో మనం కర్మలకి ఆలోచనలకి కోరికలకి సాక్షిగా ఉంటూ, కేవల సాక్షిగా ఉంటూ ఉంటే ఆత్మగా ఉంటాము, అదే కైవల్యం అని. అది మామూలుగా నామమాత్రంగా నేను సాక్షిని అనుకుంటే కుదరదు, మనసా వాచ కర్మణ అంటూ హార్ట్ఫుల్ గా మనం ఉండాలి, అది మన నరనరాల్లోనే జీర్ణించుకోవాలనే విషయం అర్థమైంది గురుదేవ. మన చెప్పిన ఈ నిర్వికల్ప సమాధి కన్నా ఇది ఈజీ అనిపిస్తుంది గురుదేవ. నిర్వికల్ప సమాధి అంటే ఒక ఆలోచనలు కూడా రాకుండా ఉండాలని చెప్పారు. మనం సమాధిలో కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అసలు ఆలోచన లేదనే స్థితే రా ఉండాలి అని అని చెప్పారు. అది చాలా కష్టంగా ఉంది. ఏంటనుకుంటే మీరు జ్ఞానం ద్వారా చేస్తే అమ్మగారు జ్ఞానం చాలా బాగా చేస్తున్నారు గురుదేవ. పరమాత్మ ఎలా అయితే అకర్త అభోక్త అచింత్యము అవ్యక్తము సూక్ష్మాతి సూక్ష్మము స్వయం ప్రకాశము, పరమాత్మ గురుండి మనం వర్ణించలేము, పరమాత్మని చూపించలేము. ఆ పరమాత్మ తెలుసుకోవాలంటే నేతి నేతి పద్ధతి ద్వారా పరమాత్మ కానన్నింటినీ తొలగిస్తే మనం పరమాత్మ తెలుసుకోగలము, మనకు బుద్ధికి అవగతం అవుతుంది. అదేవిధంగా మనం ఈ ఆలోచనలన్నీ వీటన్నిటికీ సాక్షిగా ఇదేది నేను కాదు, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ బుద్ధిల ఆలోచన నావి కాదు అంటూ కేవల సాక్షిగా ఉండాలని. అది ఎలా చెయ్యాలో మాకు అర్థం కాలేదు గురుదేవ. ఒక ఆలోచన కూడా రాకూడదంటే ఏటి ఎవరు అడిగారు గురుదేవ చేయించమని? ఇది మామూలుగా జపము సాధన అంటే ఏదో చెప్తారు చేస్తాం, ఇది ఎలా అవుతుంది అని అనుకుంటే అమ్మగారు మా బుద్ధికి స్థాయికి దిగి వచ్చి మీరు పరమాత్మ గురించి ఎలా చెప్పారో నేతి నేతి పద్ధతి ద్వారా, అదేవిధంగా కోటి సూర్యం ప్రభ సమప్రభగా ఈ మొత్తాన్ని ఊహించి మన ఊహకు అందినంత మేరకు ఆ వెలుతుర్ని ఆ జ్ఞానాన్ని ఊహించుకోమని, అదే ఈ నక్షిక పర్యంతము ఉన్న దేహంలో ఊహించుకోమని, ఆ వెలుగు ఏ మొత్తం ఈ దేహాన్ని కూడా ఛేదిస్తుందని, మొత్తం అదే జ్ఞానం అదే ప్రకాశం ఉంటుందని చాలా బాగా చెప్పారు గురుదేవ. అర్థమవుతుంది. ఆచరణలో కూడా పెడదాం అనుకుంటున్నాం కానీ అంత ఆలోచన అంత ఈజీ కానట్టు ఉంది గురుదేవ. కాకపోతే మేము చేయవలసిన శ్రమ మాత్రం మేము చేస్తాం గురుదేవ, ఎందుకంటే ఈ దేహం ఇదే ఈ మానవ జన్మ వచ్చింది అందుకే గురుదేవ. మా కోసం మీరు అంత చేస్తే మా కోసం మేము కంపల్సరీ చేస్తాం గురుదేవ. మేము చేయవలసింది అంతా చేస్తాము, ఎంత చేయగలిగితే అంత చేస్తాము, మా స్వస్థతలో నిలవడానికి మేము ప్రయత్నిస్తాం గురుదేవ. చాలా చాలా బాగుంది గురుదేవ, నమస్కారం గురుదేవ.
ఆలోచనలు ఆపటానికి ఏమి చెయ్యాలి అని ఆలోచన అక్కర్లా. మనం కేవల సాక్షిగా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు చేసేటువంటి వాటిని కేవల సాక్షిగా చూస్తే చాలు, అందులో దేహం చేసేటువంటి పనులని సాక్షిగా చూడటం చాలా తేలిక. ఎందుకనంటే ఆ దేహం చేసుకుంటా ఉంటే మనం మేలకుండా చూస్తూ ఉంటాం. తర్వాత ఆలోచనలు, మనసులో ఆలోచనలు బుద్ధిలో కోరికలు అవి కొద్దిగా కష్టం. ముందు ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తే అక్కడికి వస్తాం. ఒక్క రోజులోనే ఆలోచనలు అంతం కావు, 10 రోజుల్లో కావు, 4 రోజుల్లో కావు, సంవత్సరంలో కూడా కావు. అయ్యో మా ఆలోచనలన్నీ అంతం కాలేదండి, నేను అంతం కావాలి పెద్ద ప్రయత్నం చేస్తున్నానంటే ఆలోచనలు అంతం కావు, ఆలోచనలు పెచ్చవుతాయి.
అది మా ఈ జ్ఞానాన్ని మేము అవగతం చేసుకోవడానికి మాకు 4 సంవత్సరాల దగ్గర పట్టింది గురుదేవ. అది ఇంకా అనుభవంలో చేసుకుంటే చాలా ఎన్నాళ్ళు పడతా తెలియదు, కాకపోతే అర్థమైతే మాత్రం అర్థమైంది గురుదేవ. అది మేము సాధనలో చేసి మా అనుభవంలోకి తెచ్చుకుంటాం గురుదేవ. అదే విధంగా అన్నిటికీ మనం చేసే కర్మలకి ఆలోచనలకి కోరికలకి సాక్షిగా కేవల సాక్షిగా ఉండాలి. పరమాత్మ ఎలా అయితే దిగిదిగొచ్చాడు స్టెప్ బై స్టెప్, మనం అలాగే స్టెప్ బై స్టెప్ ఎక్కి పరమాత్మను చేరుకునేది పద్మార్థిగా ఉండాలని అర్థమైంది గురుదేవ. అలా ఉంటాం గురుదేవ, నమస్కారం.
అందుకనే దేహాన్ని ముందు దేహాన్ని ఇంద్రియాలని వాటిని చూడాలి. కూర్చున్నాను కాకుండా ఇది కూర్చున్నది, నేను నడుస్తున్నాను కాకుండా ఇది నడుస్తున్నది, నేను కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను కాకుండా ఇది కాలకృత్యాలు తీర్చుకుంటుంది, నేను చూస్తా ఉన్నాను, నేను సాక్షిని, ఇలా ప్రతిదాన్ని కూడా కేవల సాక్షిగా ఉండాలి అంతే. అది మొదటి మెట్టు. అంటే మనం 25% మనం సక్సెస్ అయినట్టు. ఆ తర్వాత మనసులో వచ్చేటువంటి ఆలోచనలు, ఆలోచనలు కూడా గమనించగలగాల. అక్కడ ఏమవుద్దంటే ఆలోచనలో దూరిపోతాం మనం. అలా దూరిపోకుండా వాటికి వేరుగా ఉండి నేను కేవలంగా ఈ ఆలోచన చూస్తున్నాను. ఓ ఇప్పుడు వీడేమనుకుంటున్నాడు, వాడు ఎప్పుడో ఏదో నన్ను తిట్టాడు, వాడు అంత తేల్చాలనుకుంటున్నాడు, ఇలాగా అంటే నేను అనుకుంటున్నాను కాకుండా ఇదిగో వీడు అనుకుంటున్నాడు, ఇది అనుకుంటున్నది అని వాటిని వేరు చేయటం నేర్చుకోవాలి. అలా వేరు చేస్తామంటే ఒకనాటికి ఆలోచనలు మొత్తం ఆగిపోతుంది. రైట్.
దరచేటి తమ్ముడు గారు,
దండ ప్రణామములు
చెప్పండి.
గురుగారు.
ఆ
ఈ సమాధి అభ్యాసము సాక్షి భావన వల్ల జరుగుతుంది అని చెప్పారు, భావన ఉంది. తర్వాత దీనికి ఉపమానం కూడా మీరు చెప్తున్నారు, చెప్పారు ఇదివరకు. ఒక తిరునాళ్ళలోన మన అబ్బాయి తప్పిపోతే మనం ఏ విధంగా అయితే వెలుగుతామో, ఎవరిని గమనించము, మన అబ్బాయి అవునా కాదా చూడడానికి ఎలాగైతే తీవ్ర ప్రయత్నం చేస్తామో, అలాగ భగవంతుడి గురించి ఈ జగత్తులో వెనకాల తప్ప ఈ జగత్తుని గమనించే మాట ఉంటే ఆ భగవంతుని ఎప్పుడు కూడా పట్టుకోలేమని, అలాగే తప్పేని వాడు కూడా తన తండ్రి గురించే రోధిస్తాడు తప్ప మరి దేనిని కూడా వాడు చూడడు అనే భావంతో ఉంటే ఎప్పటికైనా సరే మనం ఆ భగవంతుని చేరగలము అనేటివి నేను గ్రహించాను. అయితే ఇది ఆచరణగా వచ్చేసరికి ఈ దైనందిన కార్యక్రమాల్లో పడడం వల్ల దాన్ని ఆచరణ పెట్టడానికి చాలా కష్టమే, కానీ ప్రయత్నం పట్టుదలకుండా చేస్తే ఏనాటికైనా మనం దాన్ని చేరగలం అనేటువంటి నమ్మకం ఉంది. తర్వాత ఈ వెబ్సైట్ ద్వారా అయితేనేమి, తర్వాత యాప్ ద్వారా అయితేనేమి, తర్వాత వాట్సాప్లో సందేహాలు సమాధానం రూపంలో అయితేనేమి, పుస్తకాల రూపాలు అయితేనేమి, మొత్తము ఈ మొత్తాన్ని కూడా బహిర్గతం చేసి ప్రతి ఒక్కరూ తెలుసుకొని అందరూ కూడాను ఆ మోక్షాన్ని పొందాలని ఒక మంచి అభిప్రాయంతో ఈ జ్ఞానపీఠం పెట్టారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా ఒకనాటికే కాకపోతే ఒకనాటికైనా తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరగలరని మాత్రం నమ్మకం ఉంది. గురువుగారు నమస్కారం అండి.
గురువు గారికి అమ్మగారికి పాదాభివందనాలు. నేను లలిత మాట్లాడుతున్నానండి హైదరాబాద్ నుంచి. గురుగారు వివేక చూడమని మొదలు పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది. మధ్యలో ఎప్పుడైతే కొన్ని నెలలుగా మీరు సాక్షి భావన చెప్పారో, ఆ సాక్షి భావన చేస్తూ ఒక ఫస్ట్ లో మీరు చెప్పినట్టు దేహం మీద సాక్షిగా, దాని తర్వాత మనస్సులో ఉండే భావాల మీద సాక్షిగా, దాని తర్వాత బుద్ధిలో ఉండే కోరికల మీద, ఇవన్నీ సాక్షిగా అలవాటు అవుతూ వచ్చిందనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అనే మాటలు ఎప్పుడైతే వివేక చూడమణిలో వచ్చాయో అప్పుడు కొంచెం భయం వేసింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే మొదటిసారి నేను వింటున్నాను, ఎందుకంటే మీకు తెలుసు 3-4 నెలలుగానే నేను ఈ యొక్క సత్సంగంలో చేరాను కాబట్టి ఈ యొక్క అభ్యాసాలు కొంచెం కష్టంగా అనిపించాయి. ఎలా అనిపించిందంటే ఏదో దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అనమాట. ఒక్క నిమిషంలో చాలా 2-3 రోజులు ఎలా ఎప్పుడైతే జరుగుతున్నాయో ఇవి వింటూ వచ్చానో, సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి, ఒక్క నిమిషంలో ఎక్కడికో చాలా దూరంగా వెళ్ళిపోయాను, ఇది నా కోసం కాదేమో, ఈ జన్మకి కాదేమో అన్న దీనిలో కూడా ఈ జీవుడికి అనిపించింది. కానీ మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఈ భ్రమర కీటక న్యాయము, తర్వాత మీరు నిన్న చెప్పిన అశోకరావుది, ఇవన్నీ విన్న తర్వాత కేవల సాక్షి ఒక్కటే కూడా ఈ యొక్క స్థాయిని మనము చేరుకోగలుగుతాము అనేది కూడా మళ్ళీ మళ్ళీ మీరు చెప్పారనమాట. అది విన్న తర్వాత సరే సాక్షి భావన తోటి కూడా అక్కడికి మనం చేరుకోవచ్చు అనేది మళ్ళీ కొంచెం గట్టిగా స్థిరపడింది అనమాట. కాబట్టి ఇన్ని రోజులు చేసిన సాధన కూడా తోడ్పడుతుంది. కాబట్టి అది కూడా సవికల్ప సమాధికి, నిర్వికల్ప సమాధికి అది కూడా మనల్ని దారి తీస్తుంది అనేది కూడా బాగా మళ్ళీ అర్థమైంది గురువు గారు. సో ఆ మధ్యలో కొంచెం ఎప్పుడైతే కిందకి జారినట్టుగా అనిపించినా కూడా మళ్ళీ గట్టిగా పట్టుకుని మళ్ళీ మీరే పైకి లాక్కొచ్చినట్టు కూడా అనిపించింది గురువు గారు. కాబట్టి ఈ కేవల సాక్షిగా 2 వారాలుగా ఒంట్లో ఈ జీవుడికి ప్రారంభం వల్ల కొంచెం ఈ వైరల్ ఫీవర్ వల్ల ఏవి చేయడానికి కుదరకపోతున్నా కూడా కేవల సాక్షిలాగా ఈ యొక్క జీవుడికి జరిగేది కూడా చూడడం కూడా అదొక అభ్యాసం లాగానే అనిపించింది అనమాట. అది కూడా సాధనలో ఒక దీనిలాగా అనిపించింది. ముందర అయ్యి ఉంటే నాకు బాలేదు, నేను చేయలేకపోతున్నాను, నాకే ఇందుకు ఇలా వచ్చింది అనేది బాగా అనిపించేది. కానీ ఇప్పుడు నాది కాదు ఇది, నేను మాత్రం కేవల సాక్షిని మాత్రమే, ఏది జరిగినా ఈ ప్రారంభంలో ఈ జీవుడికి జరిగే తప్ప నాకు దీనికి ఏ సంబంధము లేదు అనేది మాత్రము కేవల సాక్షిగా చూస్తూ కూడా అభ్యాసం చేయగలిగాను గురువు గారు. కాబట్టి చాలా అశోకరావుది గాని, భ్రమర కీటక న్యాయం గాని, భ్రమర కీటక న్యాయంలో మీరు మళ్ళీ ఇవాళ చెప్పినట్టుగా భ్రమరత్వం ఎలా అయితే కీటకంలో ఉందో మనలో కూడా దివ్యత్వం ఉంది. కాబట్టి మనం పరమాత్మ స్థితిలో నిలిచిపోయే అవకాశం కూడా మనకుంది. కానీ మనం అది గట్టిగా మీరు చెప్పిన తీరులో నడవాలి అనేది బాగా గట్టిగా అర్థమైంది గురుగారు. మీకు అమ్మగారికి శతకోటి నమస్కారాలు. అమ్మగారు చేస్తున్న ధ్యానం కూడా చాలా చాలా బాగుంది అని చెప్పే అర్హత కూడా ఈ జీవుడికి లేదు. కానీ అది మేము దాన్ని మీరు చెప్పే మార్గంలో నడుస్తూ మీ యొక్క ఆశీస్సులు మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ముత్యాలరావు నాగేండ్ల గారు.
గురుగారికి అమ్మగారికి నమస్కారాలు. ఈ వివేక చూడ మందిలో మన ధ్యాన ధారణ సమాధి ఈ శ్రవణ మనన అసలు నుంచి ధ్యాన ధారణ సమాధి స్థితికి తీసుకెళ్ళటం అద్భుతమైన ప్రక్రియగా భావించవచ్చు. గురుగారు మీరు చెప్పినటువంటి ఏమి చేసేది సమాధి స్థితిలో అనేది సాధన చేయాలనుకున్నప్పుడు మనం ఆలోచనల్ని సాక్షిగానే ఉంటూ వాటిని సృష్టించుకోకుండా, వెంబడించుకోకుండా, వాటిని పొడిగించకుండా అట్లా సాక్షిగా కూర్చుంటే ఆటోమేటిక్గా కొన్ని క్షణాలు మనకు తెలియకుండానే ఒక క్షణాలు మీరు ఒక మొదట్లో కొన్ని క్షణాలు మీరు అట్లా ఉంటే చాలు అనేది మాకు బాగా పనిచేసింది. మేము అట్లా కూర్చోవటం వల్ల సమాధి స్థితిని బాగా అర్థం చేసుకోగలిగాం. మరి అమ్మగారు చెప్పేటటువంటి ధ్యానం ముందు ధ్యానం చెప్తూ ఇప్పుడు మన వివేక చూడమణిలో సమాధి స్థితికి తీసుకెళ్లారు. ఒక అద్భుతమైన ప్రక్రియ, ఎప్పుడు మేము ఊహించలేనిది. ఇవాళ అనుభవంలోకి తీసుకొచ్చుకునే పరిస్థితి మాకు కలిగింది. మా అనుభవం ఏంటంటే ఇంతకుముందు భ్రమర కీటక న్యాయం అంటే ఆ భ్రమరము కీటకం అనేది ఏదో కీటకం సీతాకోక శిల్ప అనేది దాంతోనే చాలా కాలం మేము ఇప్పటి వరకు ఉన్నాం. కానీ ఇప్పుడు మీ సీతాకోక సిల్లు కాకుండా భ్రమరం అంటే ఒక కీటకం తుమ్మిద, కీటకము తుమ్మిదగా మార్చడం ఎట్లా అనే దాన్ని చాలా అద్భుతంగా వివరించారు. అదే తీసుకెళ్లి ఆడ మట్టి గూడు కట్టుకొని ఆ మట్టి గూడులో పెట్టి ఇది ఆ భ్రమరంగా కలుసుకోవటం, ఆ కీటకమే భ్రమరంగా అవటం అనేది అది అద్భుతమైన ప్రక్రియ. ప్రాక్టికల్ గా ఏంటంటే ఆ ఇందైతే మీలో కూడా అలానే ఈ దైవత్వం ఉంది కాబట్టి మీరు దైవత్వంలో ఉండటం అనేది ఏమీ చేయకుండానే అవుతారు. ఇది చాలా చాలా తేలికైన అభ్యాసం. ఈ అభ్యాసాన్ని మీరు తేలికగా ఉంది అని మీరు భావించకుండా మీరు సాక్షిగా ఉన్నంత కాలం అద్భుతంగా మీరు దేవుడు అయ్యే అవకాశమే ఉంది. మీరు అదే కాబట్టి వచ్చిన దారి మర్చిపోకుండా మళ్ళీ అదే దాంట్లో మీరు రివర్స్ లో వెళ్తే ఆటోమేటిక్ గా జమే చేసుకుంటారు చేస్తారు. ఈ జన్మలోనే మీరు అత్యుత్తమైన స్థాయికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉందని మాకు లైవ్ లో మా అనుభవపూర్వకంగా మా అనుభవించే విధంగా మీరు చెప్పినందుకు మాకు దాని బాగా అర్థమైంది. ఈ సమాధి అభ్యాసం, ఈ సమాధి అభ్యాసం ఇస్తారా అని నేను ఎప్పుడు ఊహించలేదు, కానీ అద్భుతంగా ఇవాళ వివేక చూడమని అందించి మమ్మల్ని ఎంతో అద్భుతంగా తయారు చేశారు. మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మగారికి, మీకు ప్రవీణ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఈ కృషికి మరి ఏ విధంగానూ మేము వెలగట్టలేము, కానీ మేము సాధన చేయటమే మేము మీకు ఇచ్చే గురుదక్షిణగా భావిస్తూ ముగిస్తున్నాను. జై గురుదేవ్.
నమస్కారం అండి, నేను లక్ష్మీ ప్రసన్న బెంగళూరు నుంచి అండి. మళ్ళీ మీరు ఇవాళ అందరూ వాళ్ళకి మీకేమర్థమైందో చెప్పండి అలా అన్నారని ఒకసారి మళ్ళీ నిన్న మళ్ళీ చదివాను. మీరు చదవడం కదా విన్నాను అన్ని మళ్ళీ. ఎంత క్లియర్గా చెప్తారో అండి, మాకే డౌట్ రాబోతుందో దానికి అడగడానికి ముందే అది కూడా కవర్ చేసేస్తారు. మరి ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్తూ ఉంటే ఇందులో ఇది కొంచెం సందేహం ఉంది అనుకుని అడగాలి, క్లాస్ అయిన తర్వాత అనుకుంటే బిఫోర్ వి ఆస్క్ మే అడగక ముందే అది కూడా కవర్ అయిపోతుంది, అడగడానికి ఏమీ మిగలదు. మీరు అంత స్పష్టంగా చక్కగా చెప్తారు, ధన్యవాదాలు చెప్పడానికి. అండ్ మీ క్లాస్ వింటున్నంతసేపు ధైర్యంగా ఉంటుంది, మనం కూడా చేయగలము, ఇందులో అసలు అర్థం కాదు ఏమీ లేదు, మనం చేయగలము, పక్కా సాధ్యం, ఇది సాధ్యమే, ఇంపాసిబుల్ కాదు అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం డౌట్గా ఉంటుంది మీ, కానీ మీ సహారా, మీ తోడు, మీ ఏమంటారు ధైర్యం, మీ మాటల ద్వారానే మాకు ధైర్యము నమ్మకం అన్నీ వస్తున్నాయి. చాలా చాలా ధన్యవాదాలండి. అంటే అడగడానికి ఏమీ సందేహాలు లేవు, చెప్పడానికి కూడా ఇప్పటికీ అందరూ చాలా మంది రిపీట్ చేశారు, కానీ ఒక్క చిన్న డౌట్ ఉంది సార్, అది కొంచెం సిలీగా ఉంది అడగడానికి. మనం ఏ ఆలోచనలు లేకుండా, ఏ కోరికలు లేకుండా, ఏమీ లేకుండా టోటలీ ఒకలాంటి స్థితిలో ఉంటే మోక్షం సాధించాలి, దానికోసం ఒక రకమైన ప్రాక్టీస్ చేయాలి. కానీ ఒకవేళ మోక్షం రాదు అనుకుంటే, మళ్ళీ జన్మ ఉంది అనుకుంటే, మంచి జన్మ రావాలి అంటే మనం సత్కార్యాలు అవన్నీ చేయాలి. ఈ రెండు కొంచెం డిఫరెంట్ ట్రాక్స్ కదా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, ఏదో ఒకటే చేయాలి.
సత్కార్యాలు చేసినా మంచి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకని అంటే
ఓకే
ఎన్నో జన్మల్లో చేసినటువంటి మంచి చెడు అన్ని ఉంటాయి,
ఓకే ఓకే
చెడు కనుక పక్వానికి వస్తే మళ్ళీ జన్మ. కానీ అదే
ఓకే
ఈ మార్గంలో కనుక మీరు తీవ్రంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు
ఓకే
అన్ని వెనక్కి పోయి ఇది ముందుకొచ్చుద్ది, అప్పుడు మంచి జన్మ వస్తుంది.
అదే మనం డౌట్ పడకూడదు, ఖచ్చితంగా దీని మీదే నిలబడాలి, అప్పుడే పూర్తి విశ్వాసంతో సాధించగలుగుతాం. డౌట్ గా అవుతుందా లేదా అంటే,
మన దైనందిన జీవితం, మన సంపాదన, మన డబ్బు, మన కీర్తి ప్రతిష్ట, వీటికన్నిటికన్నా ప్రధానమైంది మనం మోక్షాన్ని అందుకోవటం అనే భావన మనలో స్థిరపడితే అప్పుడు ఆ మార్గంలో, లేకపోతే ఈ ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోవటం, మనం చేయలేమేమో, మనకి రాదేమో అని సందేహం.
అంటే మన ప్రపంచ వ్యవహారాల్లో మనం డిటాచ్ అయినా కూడా, మనం చేయగలిగినంత, చెయ్య అవసరమైనంత మనం చేయగలుగుతామా లేదా అని అప్పుడప్పుడు సందేహం ఉంటుంది.
అసలు డిటాచ్ కావటమే పెద్ద సాధన, దానికంటే గొప్ప డిటాచ్ అయితే లేదే కాదు, డిటాచ్ కావటమే పెద్ద సాధన. డిటాచ్ అనుకుంటాం కానీ అటాచ్మెంట్ లోనే ఉంటాం.
డిటాచ్ అయినా కూడా మనసు ఖాళీగా ఉండదు కదా, ఏదో ఖాళీ లేక ఏదో ఒకటి, కొత్తవి కల్పించుకుంటాం మనకు మనమే, అది అది లేకుండా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సార్.
గురుదేవ మీ పాదపద్మాలకు నమస్కారం. గురుదేవ అమ్మా మీ పాదాలకు నమస్కారం అమ్మా. అద్భుతంగా ఉంది గురుదేవ చెప్పింది. నాకు ఫస్ట్ మెయిన్ ఏంటంటే, మనకైనా మీరు చెప్పినట్టు మన జ్ఞాన స్థితిలో మేలుకుంటే ఇది అబద్ధం అని తెలుస్తుంది. అంటే బేస్ దీనికి ఏంటంటే స్వప్నం బాగా హత్తుకుంటుంది. అంటే మనం అంటే నిజంగానే జ్ఞాన స్థితిలో మేలుకుంటే మోక్షంగా మనం పరమాత్మగా ఉంటామనే దానికి ఫస్ట్ మంచి ఎగ్జాంపుల్ వచ్చి స్వప్నం గురుదేవ, కళ నుంచి మేల్కొంటే ఎలా మనకి తెలుస్తుంది కాబట్టి అది ఒకటి బాగా నచ్చింది. తర్వాత మీరు చెప్పినట్టు ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంది, అది అంటే వీడు పోయి పరమాత్మనా, నేను పరమాత్మనా అని అదొకటి బాగా గుర్తు పెట్టుకుంటే అదొకటి మంచి పాయింట్. ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరిలో ఆ దివ్యత్వం అనేది కూడా చాలా బాగా అర్థమైంది గురుదేవ. తర్వాత మీరు చెప్పినట్టు ఉపాధులు, ఉపాధులు అంటే ఉపాధుల వల్ల ఎట్లా పరమాత్మ జీవుడు అనేది అదొకటి చాలా మంచి పాయింట్. మనం అంటే నిరంతరం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా ఉండాలి నిజంగానే, అంటే మనకు డౌట్ వచ్చినప్పుడంతా స్వప్నం ఒకటి గుర్తు చేసుకోవచ్చు. తర్వాత ఆ దివ్యత్వం అనేది అదే భ్రమర కీటక న్యాయం, అదొకటి గుర్తు చేసుకోవచ్చు. అసలు ఆ భ్రమర కీటక న్యాయం అనేది నాకు అసలు తెలీదు, మీరు చెప్పిన తర్వాతే ఇది ఆధ్యాత్మికంగా మీరు చెప్పింది, సైన్స్ పరంగా మీరు చెప్పింది కూడా నాకు బాగా మీరు చెప్పింది అర్థమైంది. యాక్చువల్ గా టు సైన్స్ పరంగా మీరు సైన్స్ కూడా మీ దగ్గర నేను ఆధ్యాత్మికం అఫ్ కోర్స్ సైన్స్ కూడా చాలా నేర్చుకుంటున్నా, మ్యాథమెటిక్స్ కానివ్వండి సైన్స్ కానివ్వండి మూన్ కి మనకున్న ఇది కానీ ఒక అర్త్ గురించి చెప్పడం కూడా స్కూల్లో నేర్చుకోలేదు కానీ మీరు అది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మీ నోట్ ద్వారా వచ్చింది, లౌకికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు చాలా టెన్స్ అవుతుంది అర్థం, అంటే కరెక్టే కదా, అంటే బుద్ధికి బాగా ఎక్కుతుంది. నాకు పర్సనలీ చాలా ఇష్టం, ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీరు చెప్పినట్టు స్టార్టింగ్ అంటే మనము సాక్షిగా రోజంతా ఉండడము బేసిక్ పాయింట్ ఇంద్రియాలు, అదే వాక్ని మనసులో ఇంద్రియాలతో చేస్తే కూడా మనం గమనించి అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంద్రియాలను మనసు గమనించడం, మనసుని బుద్ధిని బుద్ధి అట్లా వన్ బై వన్ కూడా చాలా బాగుంది గురుదేవ. గబక్కన ఎప్పుడైనా ఆవేశంగా ఏదన్నా కోపం వచ్చినప్పుడు అరుస్తా ఉంటే కూడా టక్కని గుర్తుకొస్తుంది ఎందుకు ఇంత ఆవేశపడతా అన్నాను, అంటే ఈ ఈ ఈ అనవసరమైన విషయానికి ఇంత ఆవేశం వస్తుంది అని ఆ బుద్ధిలో వెలుగుతా ఉంది అప్పుడప్పుడు. జస్ట్ ఇప్పుడు కూడా నేను ఏదో మీతో వింటా అంటే కూడా దేనికి ఆవేశం వస్తే టక్కని అంటే మీరు చెప్పడం వల్ల విని 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 తెలియకుండానే బుద్ధి సూచన ఇస్తాంది, నువ్వు అనవసరంగా అరుస్తా అన్నావు ఇంత ఆవేశం అవసరమా ఈ ఈ పనికిరాని విషయానికి అన్నట్టు ఏదైనా కూడా. అంటే ఆ చూడండి ఇప్పుడు తెలియకుండా ప్రయత్నం లేకుండానే నా బుద్ధి నాకు సూచన ఇస్తా ఉంది, మీరు చెప్పినది విని 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 అదే నాకు అదే అర్థమవుతుంది. అంటే చేయలేను చెందలేను అని కాకుండా ఆ సహజంగా జరుగుతుంది చూడండి గురుదేవ. అంటే మనకి మనమే మన మైండ్ లోనే మనలోనే మనకనేది అది మీరు చెప్పినట్టు అభ్యాసం వల్ల స్లోగా వస్తుంది. అది మీరు చెప్పినప్పుడు ఒక రోజులో వచ్చేది కాదు, ఇంపాసిబుల్, అది డే బై డే అదే మనలో మనకే స్లోగా తెలుస్తుంది. ఎంత చిన్న చిన్న విషయాలు కావచ్చు, ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు ఎప్పుడు డబ్బులు ఇది కావాలి అది కావాలి అనేది అది తగ్గుతుంది ఫస్ట్. అంటే మామూలుగా మనిషి యొక్క మెంటాలిటీ ఏంటంటే పక్కనోడికి ఏదన్నా అయ్యే మనకు కూడా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ మనం రోజు వినే ఏది ఒక ఇది అంత ఇంపార్టెంట్ కాదు దీనికంటే బెటర్ ఉందని అది కూడా అభ్యాసం వల్ల రోజు ఇదవుతుంది. ఈ సమాధి స్థితికి ఈ ఇది రోజు గుర్తు ఈ పాయింట్స్ ఇంద్రియ విషయాలు మనస్సులో గమనించడం, మనస్సులోని ఆలోచనలు బుద్ధితో అంటే రియాక్ట్ కాకుండా ఆవేశంగా చేయకుండా ఒక్క నిమిషం అట్లా ఆలోచించి అట్లా ఆ పద్ధతిగాని రోజు ఫాలో అయితే ఖచ్చితంగా ముందుకెళ్తామని అర్థమైంది గురుదేవ. మీరు చెప్పినట్టు నిన్న అశోక్ రావు అద్భుతంగా ఉంది ఆ కథ, నిజమే ఎంత లేని నెత్తిన పూసుకుంటా అనేది బజార్లో ఉన్నప్పుడు అది మనం గమనించి చూసేదానికి ఇన్వాల్వ్ అయ్యేదానికి కరెక్ట్ గా మనము గాని అది ఆలోచించినామంటే కరెక్ట్ గా మనం చేసే పని అదే, చూస్తే ఇబ్బంది లేదు దాంట్లో వెళ్ళి ఏలు పెడితేనే ప్రాబ్లం అంతా. అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అమ్మగారు చెప్పిన ధ్యానంలో కూడా రాజుగారు అట్లా పరిగెత్తి ఆవేశంగా నాకు అది కావాలి ఇది కావాలి క్వైట్ గా వెళ్ళి రాజుగారి పాదాలు తెచ్చుకుంటే అందరికంటే ఎక్కువ రాజ్యమే వచ్చేసింది. సో ఇక్కడ నీతి ఏంది అంటే అట్లా భోగాలకి కాకుండా దానికి మించి దానికి మించిది ఆ పేషెన్స్, ఆ ఫెయిత్ అభ్యాసం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా బాగా చెప్పారు గురుదేవ. సవికల్ప సమాధి కానీ నిర్వికల్ప సమాధి కానీ ఆ ప్రాసెస్ అంతా మనం ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటా అంటే మన ఎవ్రీడే జీవితంలో అది ఎట్లా ఇప్పుడు ఉపయోగపడుతుంది అని మనకు మనకే ఆ ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి మన పనులు కూడా మలుచుకుంటాము. చాలా బాగుంది గురుదేవ్. ఈ అన్ అల్టిమేట్ ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇంకొకటి. ఒకే మోక్షన్ రాదు సరే వదిలేద్దామా, అట్లా కాదు. ఎక్కడ దాక్కున్నారో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టు 100 జన్మలైనా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, 1000 జన్మలైనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, 100 జన్మలు కోట్లు మళ్ళీ నువ్వు చచ్చినట్టు ఆపనే చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ వెళ్తే నీకు బెటర్ అనేది చాలా బాగుంది. మీ యొక్క సెల్ఫ్లెస్ అంటే నిస్వార్థంగా ఒకటే అందరూ ఇలా ఆ మోక్షాన్ని అందుకొని ఆనంద స్థాయికి చేరాలని మీ నిస్వార్థ బుద్ధి నాకు చాలా చాలా. మీ కుటుంబాన్ని యాక్చువల్ గా మీరు అమ్మగారు ప్రవీణ్ గాని రజని ఎవరు గాని అంటే ఆ నిస్వార్థత అంటే ఎక్కడో వెతకన అవసరం లేదు, అక్కడ ఇక్కడ నేర్చుకోవచ్చు నిస్వార్థంగా ఒక మనిషి ఎట్లా చేయాలి అనేది. ఇంకోటి మీరు చెప్పినట్టు మీ బర్త్డే రోజు భగవద్గీత దానికి మీరు తూగారనేది నాకు నిజం చెప్పంటే ఆశ్చర్యం అనిపించలేదు గురుదేవ. ఎందుకంటే ఒక ప్రైమ్ మీరు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఒక ప్రైమ్ ఏజ్ లో మీరు అంటే అప్పుడు పిల్లలు చిన్నపిల్లలు కావచ్చు, మీరు ఒక 30స్లో ఒక 30 ఏళ్ళలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఎంత అంటే ఒక్కొక్కసారి మనకే బాధ వచ్చి ఏంది ఇది మనం ఇది కావట్లేదు మన పిల్లలు కావచ్చు. ఆ టైంలోనే మీరు నిగ్రహించుకొని నాకు జ్ఞానమే ఇంపార్టెంట్ అన్నారంటే అది అక్కడే తెలుస్తుంది ఆ స్థాయి అనేది. ఎందుకంటే అక్కడ నుంచి పడిపోవడం చాలా ఈజీ, ఒక మమకారం కావచ్చు, ఒక కుటుంబం దీని కావచ్చు. సో చాలా అద్భుతం, నాకైతే చాలా తృప్తి అనిపించింది చెప్పి విన్నప్పుడు. అండ్ ఆశ్చర్యం కాలేదు, అఫ్ కోర్స్ గురువు గారు జ్ఞానానికి ఎదుగుతారు, ఇంపాసిబుల్ వేరే దానికి తోగడం అనేది. ఇప్పుడు కూడా మీరు ఇంత చెప్తారు ఎప్పుడు కానీ ఎవరు గురుదక్షిణ ఇచ్చినారు ఇట్ డజంట్ మ్యాటర్, మీరు ఇస్తే ఇవ్వండి ఇవ్వకపోతే ఐ డోంట్ కేర్, నేను చెప్పేది జ్ఞానం, నేను నిస్వార్థంగా నా పని నేను చేస్తున్నాను అనేది. ఆ నిస్వార్థ బుద్ధి మాత్రము మీ దగ్గర నేర్చుకోవాలి. ఆ తపన అంటే ఒకడు బాగుపడడానికి మనం ఇంత తప్పించాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మనకేమి రాదు, కానీ మీరు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని ఇంత డీటెయిల్డ్ గా, ఇంత మా దీనికి దిగ కిందకి దిగి వచ్చు అంటే బేస్ లెవెల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా అర్థం అవుతుంది. అర్థం కాదా అనే దానికి ఇంకా ఇదే లేదు, ఆ బుద్ధికి బాగా ఎక్కిచ్చేస్తారు ఇంకా అది మింగాల నోట్లో కూడా పెట్టేస్తారు మింగేదే, ఇంకా మింగాలని ఇంకా మా కర్మ మింగకపోతే ఇంకేం చేయలేము. అది మాత్రం మీ నిస్వార్థతకు నిజంగా నా జోహార్లు. ఈ మీ నిస్వార్థతలో 1% ఉన్నా కూడా బాగుపడతారనిపిస్తుంది. చాలా అద్భుతం, డైలీ చేసే పనులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటానే ఉంటాను మీ పాటలు కానీ అమ్మగారి మాటలు కానీ ఆ ధ్యానం మెయిన్ ఆ కథలు ఎంత నీతి కథలు అయితే అద్భుతంగా ఉంటాయి కథలు. అసలు చాలా బాగుంది గురుదేవ, ఇది ఫాలో అవుతా అంటాను నేను. అదానికి ఇంద్రియాలు చేసేదాన్ని గమనించాలి, ఆలోచనని గమనించాలి అనేది మీరు 2 రోజులు చెప్పారు, చాలా బాగుంది గురుదేవ. మీ పాదాలకు నమస్కారం, అమ్మగారి పాదాలకు నమస్కారం.
రైట్.